ಸದಾಶಿವ ಸಮಾರಂಭಾಂ ಶಂಕರಾಚಾರ್ಯ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಓಂ
11వ అధ్యాయం 33వ శ్లోకం.
తస్మాత్వముత్తిష్ఠయ శోలభస్వం జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం. ಮಯೈವೈತೆ ನಿಹತಾಃ ಪೂರ್ವಮೇವ ನಿಮಿತ್ತಮಾತ್ರಂ ಭವ ಸಂಯಸಾಚಿನ್.
ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ತನ್ನ ಯೊಕ್ಕ ವಿಶ್ವರೂಪಾನ್ನಿ ಚೂಪಿಸಿದ ತರುವಾತ అర్జునుడు ఆశ్చర్యానికి లోనవుతాడు. మొదట, తర్వాత భయం, తర్వాత భక్తి. ఆ విశ్వరూపాన్ని చూడలేక దాన్ని నిగ్రహించుకోవలసిందిగా కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తాడు. వెనక్కి తీసుకోవలసింది విశ్వరూపాన్ని. నేను ఈ విశ్వరూపాన్ని చూడలేను అని అన్నప్పుడు కృష్ణ పరమాత్మ ఆ విశ్వరూపాన్ని వెనక్కి తీసుకుంటారు. అదే సమయంలో అర్జునుడు అడుగుతాడు, ఈ విశ్వరూపం చూస్తుంటే నువ్వెవరో నాకు అర్థం కావడం లేదు, అసలు నీ స్వభావం ఏమిటి, నీ రూపం ఏమిటి, నీకు మొదలు చివరంటూ ఉన్నదా, అసలు నీ స్వరూపం ఏంటి చెప్పవలసింది అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, నేను కాలస్వరూపాన్ని. ఎప్పుడైతే తన నోట్లో అగ్ని జ్వాలలన్నీ చూపించి అందరూ తన నోట్లో ప్రవేశిస్తూ ఉంటే అర్జునుడు చూశాడో, ఈ తత్వం ఏమిటి, ఈ లయతత్వం అన్నీ కూడా పరమాత్మలో లీనం కావడం అడిగితే పరమాత్మ చెప్తున్నారు, కాలం అనే తత్వం కూడా నేనే, సృష్టి చేసింది నేనే కాబట్టి ఆ లయతత్వం కూడా నేనే, అన్నీ కూడా నాలోనే లయించిపోతాయి. కాలః అహమస్మి, లోకాన్ని క్షయింపజేయడానికి నేను వచ్చాను, సృష్టికర్తని క్షయకర్తని కూడా అన్నారు. వారి వారి కర్మఫలం యొక్క కాలం అయిపోయినప్పుడు వాళ్ళని తీసుకువెళ్ళడం నా పని, కాబట్టి సృష్టి లయ కార్యక్రమాలు నేనే చేస్తుంటాను. ఈ లోకాలన్నింటిలో కూడా, భూలోకమే కాదు మిగతా లోకాలన్నింటిలో కూడా, వాళ్ళందరి యొక్క జనన మరణాలన్నీ నా చేతిలోనే ఉంటాయి. కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరు మరణం పొందడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ నా నోట్లో ప్రవేశిస్తున్నారు, అంటే నా కాలతత్వంలో ప్రవేశిస్తున్నారు, మరణిస్తున్నారు. కనుక నువ్వు దుఃఖపడవలసిన పని లేదు అని చెప్తున్నాడు అర్జునుడికి పరమాత్మ. దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే, ద్వంద్వం అంటాం జననం మరణం అనేటువంటి ది పెయిర్ ఆఫ్ ఆపోజిట్. పెయిర్ ఆఫ్ ఆపోజిట్ అంటే రాత్రి పగలు, సుఖ దుఃఖ, జయ అపజయ, జనన మరణ. ఒకటి ఒప్పుకుంటే రెండోది కూడా ఒప్పుకోవాలి. సుఖం కావాలి అంటాం, దుఃఖం కూడా ఉంటుంది. పగలు మాత్రమే ఉండదు, రాత్రి కూడా ఉంటుంది. జయం మాత్రమే కాదు, అపజయం కూడా ఉంటుంది జీవితంలో. అదేవిధంగా జననం మాత్రమే కాదు, మరణం కూడా ఉంటుంది జీవితంలో. వీటిని ఎవరైతే తెలుసుకుంటారో, ఇది అనివార్యములు, వీటిని ఎవరు నివారించలేము అని తెలుసుకుంటారో వాళ్ళు మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు అనమాట. మెచ్యూరిటీ అంటే వివేకులు అని అర్థం. డిస్క్రిమినేటివ్ పీపుల్, ఆలోచన పరులు అని అర్థం. కనుక ఈ ద్రోణ భీష్మ వీళ్ళందరి యొక్క మరణం నిర్ణయం అయిపోయినది ఆల్రెడీ. నిర్ణయం అయిపోయిందంటే ఆల్రెడీ డిసైడెడ్, డిటర్మిన్డ్. కాబట్టి నువ్వు ఆపలేవు అర్జునుడు, నేనే ఆపలేను వాళ్ళ కర్మఫలాన్ని, నువ్వు కూడా ఆపలేవు అన్నాడు. కనుక ఆ విషయాన్ని ఒప్పుకోవాలి మనసులో, ఫస్ట్ మనం తెలుసుకోవాలి విషయం. అది పరమాత్ముడి యొక్క సృష్టిలో భాగం మరణం అనేటటువంటిది కూడా. కనుక అర్జున నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, నువ్వు ఇక్కడ నిమిత్త మాత్రుడివి అని చెప్తున్నారు. 33వ శ్లోకం చూస్తున్నాం. తస్మాత్, అందుచేత, ఆ కారణం చేత. ఏ కారణం చేత? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ద్వంద్వాలన్నీ ఏవైతే ఉన్నాయో, మనకు కొన్ని ఇష్టం, మనకు కొన్ని ఇష్టం ఉండవు. నిజమైన భక్తి అంటే ఏమిటి? నాకు నిజంగా భక్తి ఉంటే ఆ ఈశ్వరుడి యొక్క రెండు తత్వాలని కూడా నేను సమందృష్టితో సమంగా స్వీకరించగలిగినటువంటి శక్తి ఉంటుంది, అది భక్తి. అది లేనప్పుడు మన భక్తి కాలక్షేపం భక్తి. కనుక అవి గ్రహించడమే నిజమైన భక్తి. అంటే ఏమిటి? భగవంతుడి యొక్క నియమ సూత్రాలన్నింటినీ కూడా మనం పాటించినట్లు అవుతుంది, ఆయనకు అనుగుణంగా నడుస్తున్నామని అర్థం. తస్మాత్, ఆ కారణం చేత, ఉత్తిష్ట, నువ్వు ఈ యొక్క బాణం చేతిలోకి తీసుకుని నిలబడవలసినది. ఉత్తిష్ట అంటే నిలబడటం. కూర్చొని ఉన్నాడు కదా, చతికిల పడ్డాడు రథంలో, బాణం వదిలిపెట్టేసి, విల్లు వదిలిపెట్టి, తన యొక్క క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టేసినట్లే కదా. బాణం వదిలిపెట్టడం అంటే ఏమిటి? బాణం వదిలిపెట్టడం అంటే, అక్కడ విల్లు వదిలిపెట్టడం అంటే ఏమి మనకు తెలుస్తుందంటే, తన యొక్క డ్యూటీని, ధర్మాన్ని వదిలిపెట్టేశాడు అని అర్థం. తను చేయవలసిన కర్తవ్యాన్ని విస్మరించాడు అని అర్థం. కాబట్టి ఉత్తిష్ట అంటే నువ్వు లేచి నిలబడవలసింది, యశోలభస్వ, యుద్ధం చేసి యశస్సును పొందవలసింది. ఎలా పొందుతా యశస్సు? జిత్వా శత్రున్, జిత్వ అంటే జయించి. ఎవరిని జయించి? శత్రున్, శత్రువులను జయించి. ఎవరయ్యా శత్రువులు అంటే, పినతండ్రి కొడుకులు అందరు, ధృతరాష్ట్రుడి పుత్రులు. ఎవరు పరాయి వాళ్ళైతే పర్వాలేదు, సొంత సోదరుల్ని చంపమంటున్నాడు ఏమిటి కృష్ణుడు పరమాత్మ. జిత్వా శత్రు, వాళ్ళు ఎట్లా శత్రువులు అవుతారంటే, ఎంత సొంత వాళ్ళైనప్పటికీ కూడా, మన బంధువులే అయినప్పటికీ కూడా, అధర్మ మార్గంలో ఉంటే వాళ్ళు శత్రువులతో సమానం. ఈ విషయం మనం తెలుసుకోవాలి. మళ్ళీ ఏంటి ముఖ్యం ఇక్కడ? ధర్మం ముఖ్యం. నీ వాళ్ళు నా వాళ్ళు అని కాదు, ఇది ధార్మికం, ఇది ధర్మం. రైచ్యస్ అంటే చెయ్యాల్సిందే, అది కష్టమైనా సరే మనసుకి. అందుకని జిత్వా శత్రువులు అన్నారు. కాబట్టి వాళ్ళందరూ ఎందుకు శత్రువులు? నాకు కృష్ణ పరమాత్మ ఎందుకు చెప్తున్నారు వాళ్ళందరూ శత్రువులు? ఎందుకంటే అధర్మంలో మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు శత్రువులే. అందుకని సొంత కొడుకైనప్పటికీ కూడా సత్యభామ నరకాసుడిని ఏం వధించింది? తన పుత్రుడే కదండి నరకాసురుడు. ఒక తల్లికి చేతులు ఎట్లా వచ్చినాయి కొడుకును చంపడానికి, చెప్పండి. కాబట్టి మన శాస్త్రాలన్నీ ఏం చెప్తున్నాయంటే, కొడుకైనా కావచ్చు, భర్తైనా కావచ్చు, కూతురైనా కావచ్చు, బంధువైనా కావచ్చు, ఎవరన్నా కానివ్వండి, అధర్మ మార్గంలో ఉంటే వాళ్ళని ఎప్పుడూ కూడా ఎంకరేజ్ చేయవాకు, వాళ్ళకి తోడ్పాటును ఇవ్వవాకు అని అర్థం. సహాయం చేయవాకు, చేయగలిగితే వాళ్ళని మార్చు, మార్చలేకపోతే వాళ్ళకి సహాయం చేయవాకు, వెళ్లకుండా ఉండు. అందుకని మనం పిల్లల్ని కూడా సన్మార్గంలో పెట్టాలి అంటే ఇటువంటి నియమాలన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి. మన పిల్లవాడు ఎలా మాట్లాడుతున్నాడు, ఏ మార్గంలో వెళుతున్నాడు, ఎటువంటి స్నేహితులతో కలుస్తున్నాడు, ఇవన్నీ చూసి దాని ప్రకారంగా మనం వాళ్ళకి ధర్మ మార్గంలో నడిపించాలి. అందుకని జిత్వా శత్రున్, రాజ్యం భృంశ, భీష్మ రాజ్యాన్ని అనుభవించవలసినది. ఈ సమృద్ధమైనటువంటి అంటే సమృద్ధి కలిగినటువంటి రాజ్యం, ఏ రాజ్యం అంటే మన భారతదేశం లాగా అన్ని పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధంగా ఉంటాయి కదా. ఉన్నాయి మన దేశంలో పాడి పంటలు అన్నీ కూడా, వర్షాలు ఋతువులు. ఈ భూమి బంగారంతో సమానం, బంగారం భూమి ఇది, సమృద్ధమైనటువంటి భూమి. అందుకే విదేశీయులందరూ ఎందరో వచ్చి వాళ్ళకి తినడానికి కూడా ఆహారం లేదు మిగతా దేశాల వాళ్ళకి. ఈ దేశంలో బంగారం రాసులు కుప్పలు కుప్పలుగా పొలాల్లో పనిచేసే వాళ్ళకి కూడా కిలోల కిలోల బంగారం ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఒక గ్రామ్ వేసుకుంటేనే గొప్ప, ఆ రోజుల్లో అట్లా ఉండేది. అంటే ఏమిటి, ఎంత ధనం ఉండి ఉండాలి ఈ దేశంలో. కానీ సమృద్ధి అంటే అది, ఎక్కడైతే వర్షాలు సకాలంలో పడతాయో, ఎక్కడైతే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయో, ఎక్కడైతే ప్రజలు శాంతంగా జీవిస్తూ ఉంటారో అది సమృద్ధి. కాబట్టి ఈ యొక్క రాజ్యాన్ని నువ్వు అనుభవించవలసినది, సమృద్ధితో కూడినటువంటి రాజ్యాన్ని నువ్వు అనుభవించవలసినది. భుంక్ష్వ రాజ్యం. అర్జున నీకు సందేహం అక్కర్లేదు, ఒకవేళ ఓడిపోతానేమో యుద్ధంలో, ఓడిపోతే ఈ రాజ్యం ఏమిటి అనుభవించడం ఏమిటి ఇవన్నీ ఉండవని అనుకుంటావేమో, అలా ఏమి నువ్వు భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. ఎందుకంటే వీళ్ళందరూ మయా ఏవ ఏతే నిహితాహ నిహతాహ, వీళ్ళందరూ మయా అంటే నా చేతనే, ఏతే ఈ యుద్ధ వీరులందరూ కూడా నిహతాహ చంపబడినారు. అంటే ఏమిటి, వాళ్ళ తోలు బొమ్మలు వేలాడుతున్నాయి అంతే, వాళ్ళ ప్రాణాలు ఆల్రెడీ నిర్ణయం అయిపోయినాయి అన్నమాట, గాలిలో కలిసిపోయినాయి. అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. నిహతాహ అన్నారు. పూర్వం ఏవ ముందుగానే, మరేమిటండి కళ్ళ ముందు కనపడుతున్నారు కదా ద్రోణుడు భీష్ముడు అంటే, నామరూపం మాత్రమే కనపడుతోంది. ఆ జీవుడు ఎప్పుడు వదిలిపెట్టేశాడు లోపల నుంచి అంటే ఏమిటి, నువ్వు చంపేది వాళ్ళ శరీరాన్ని మాత్రమే, వాళ్ళ యొక్క కర్మఫలం అయిపోయింది. కర్మఫలం అయిపోయిన తర్వాత నువ్వెవరివయ్యా ఆపడానికి, కర్మఫలం ప్రారంభం అయిపోతే వాళ్ళు మరణించవలసి ఉన్నది. కాబట్టి ఈశ్వరుడనైనటువంటి నేను, నాకు తెలుసు వాళ్ళ యొక్క ఆయుష్ ఎంతకాలం అని, అందుకని నా చేత వాళ్ళ ఎప్పుడో చంపబడినారు. అది ఇక్కడ అర్థం. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ శ్లోకం. ఇదేమిటండి, వాడు కళ్ళ ముందే ఉంటే నేను చంపానంటాడు కృష్ణ పరమాత్మ, ఆయనకేమన్నా కొంచెం మైండ్ పనిచేస్తుందంటారా అని మనకు అనుమానం వస్తుంది. ఎందుకంటే నా చేత చంపబడినారు ముందుగానే పూర్వమే అంటే ఏమిటి అర్థం, వాళ్ళ శరీరాలు మాత్రమే తాత్కాలికంగా ఉన్నాయి, వాళ్ళు చనిపోవడం అన్నది ఖాయం. అందుకే పరమాత్మకి తెలుసు ఆ విషయం, అర్జునుడికి తెలియదు, పరమాత్మకి తెలుసు ఆ విషయం. కనుక అర్జున నువ్వు కష్టపడాల్సిన పని లేదు, ఇప్పుడు అట్లా వెళ్ళి బాణం పట్టుకుంటే కానీ వాళ్ళ కింద పడిపోతారు. అందుకని పూర్వమేవ, కాబట్టి నువ్వేం చేయాలి ఇక్కడ, నిమిత్త మాత్రం. నిమిత్తం అంటే ఏమిటి, ఊరికి నామకే వాస్తి నిమిత్తం, అక్కడ ఒక కొంచెం నిల్చో షో కేసు లాగా, యుద్ధంలో బాణం పట్టుకొని నిల్చో. నిమిత్తం మాత్రం అంటే ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. నా చేతిలో ఒక పరికరంలాగా ఉండిపో, నువ్వేం చేయక్కర్లేదు, నేను చెప్పింది చెయ్యి అంతే. నేను ఎట్లా ఉపయోగిస్తే నువ్వు అట్లా ఉపయోగపడాలి, ఇలా పో అలా పో అంటే అలా చెయ్యాలి. ఇప్పుడు బాణం వదిలిపెట్టు అంటే ఇప్పుడు బాణం వదిలేదు, అది నిమిత్తం మాత్రం. భవ నువ్వు కావలసినది, నేను చెప్పిన విధంగా నా చేతిలో ఒక పరికరంలాగా కావలసినది నువ్వు అని అర్థం. నిమిత్త మాత్రం, అంత మాత్రమే, నీకు అంతకంటే హక్కు లేదు. ఇక్కడ నిర్ణయించే హక్కు నీకు లేదు, ఈ యుద్ధం చెయ్యాలా అక్కర్లేదా, వీళ్ళు మంచివాళ్ళ అధార్మికులా అనేటువంటి నిర్ణయం చేయవలసిన అర్హత నీకు లేదు. నీ యొక్క కర్తవ్యం వేరిక్కడ, కాబట్టి అవన్నీ నేను చూసుకుంటానయ్యా, నువ్వు మాత్రం యుద్ధం చెయ్యి అంతేనా, నిమిత్త మాత్రం. ఈ విషయం గురించి భవ సవ్య సాక్షిని అంటే ఎడం చేత్తో కూడా బాణం వేసేవాడు అని అర్థం. రెండు చేతులతో యుద్ధం చేస్తాడు అర్జునుడు, కానీ ఎడం చేత్తో కూడా, కుడి చేత్తో ఎంతగా సౌకర్యంగా చేయగలడో, ఎడం చేత్తో కూడా అదే విధంగా యుద్ధం చేయగలడు అని. నిమిత్త మాత్రం అంటే చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ఇది. మనకు సంశయాలు కలగడానికి ఆస్కారం కలిగించేటటువంటి వాక్యం నిమిత్త మాత్రం. దాని గురించి కొన్ని విషయాలు చెప్తాను మనం తెలుసుకోవాల్సినవి. నిమిత్త మాత్రం అంటే కృష్ణ పరమాత్మ ఏం చెప్పారు ఇప్పుడు, ఈ యొక్క రాజ్యం కోసం నువ్వు యుద్ధం చేయవలసింది. తర్వాత ఏం చెప్పారు మిగతా శ్లోకాలు, అంతకుముందు మొదటి శ్లోకాల్లో, నువ్వు యుద్ధం చేయకపోతే క్షత్రియ ధర్మాన్ని గనక పాటించకపోతే నీకు ప్రత్యవాయ పాపం కలుగుతుంది, ప్రత్యవాయ పాపం కలిగితే నరకానికి వెళతావు, కనుక నువ్వు యుద్ధం చేయవలసింది. రాజ్యం కోసం యుద్ధం చేయాలి, ప్రత్యవాయ పాపం రాకుండా ఉండాలి అంటే కూడా యుద్ధం చేయాలి. కనుక ఇక్కడ ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఇప్పుడు మనం అంటుంటాం సహజంగా అంతా మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందండి, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, మన చేతుల్లో ఏమీ లేదండి, అంతా పరమాత్ముడే చేస్తాడు అనేటువంటిది ఒక భావన ఉంది మనసులో ఎక్కువ మందికి. అంతా ఈశ్వరుడి కల్పితం కదా, శివాజ్ఞ లేనిదే శివైనా కుట్టదు అంటారు. శివాజ్ఞ లేకుండా శివ కూడా కుట్టదు, కనుక అంతా ఈశ్వరుడు ఎలా చెప్పితే అలా జరుగుతుంది అనేటువంటి భావన, దానివల్ల వచ్చే నష్టం ఏమిటి అని కూడా మనం తెలుసుకోవాలి. దానికి ఒక శ్లోకం కూడా చెప్తారు, హరిణాపి హరేణాపి, వెరీ నైస్ శ్లోకం, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి అన్నారు. హరి అంటే విష్ణు, హరిణాపి హరేణ అపి, హర మీన్స్ శివ, శివుడు అనమాట. శివుడు గాని విష్ణువు గాని ఎవరైనా హరిణాపి హరేణాపి, శివ విష్ణు తర్వాత ఎవరున్నారు ఇంకొకడు, బ్రహ్మణాపి. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మ. బ్రహ్మణాపి సురైరపి, దేవతలు కూడా, సురైరపి దేవతలు కూడా, లలాట లిఖితా రేఖ, లలాట అంటే తల మీద వ్రాసినటువంటి, ముఖం మీద రాసినటువంటి, లిఖిత మీన్స్ ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి మన రాత ఉందే, లలాట లిఖితా రేఖ పరిమార్తం నా శక్యతే, మార్చలేము, శక్యం కాదు, ఎవ్వరు కూడా మన నుదుటి మీద రాసిన రాతను తెరపలేరు. ఆ పాట కూడా ఏదో ఉంది, నుదుట రాసిన రాతను చెరుపుట నీతరమౌనటరా అని, ఇక్కడ ఏదో పాట ఓల్డ్ సాంగ్. భీముడు నిద్రపోతూ ఉంటే పాండవ వనవాసంలో కృష్ణ పరమాత్మ ఏదో లేపుతూ పాడతాడనుకుంటాను, మర్చిపోయినాను చాలా రోజుల కిందట. ఈ విధంగా ఈ కోట్ చేస్తుంటారనమాట. కనుక అంటే ఏమిటి అర్థం, ఆ పరమాత్ముడు ఎలా చెప్తే అలా జరుగుతుంది, మనం ఏం చేయలేదండి, మన చేతుల్లో ఏమీ లేదండి. కాబట్టి మనం ఎవరయ్యా అంటే, మనం తోలు బొమ్మలమండి, బొమ్మలాట. ఆ భగవంతుడి చేతిలో సూత్రధారి ఆయన, ఆయన ఎట్లా ఆడిస్తే మనం అట్లా ఆడతాం. వాళ్ళు తమిళంలో కూడా అంటారు, ఎవరు ఆడతారా నమ్మ ఆడరో మొన్న, అంటే ఆయన ఆడిస్తున్నట్ట మనం ఆడుతున్నా అంట తోలు బొమ్మల్లాగా. ఈ యొక్క వాక్యం ఎంత నష్టం కలిగిస్తుంది మనిషికి అనేటువంటిది మనం ఆలోచించాలి. దీన్ని ఫ్యాటలిజం అంటారు ఇంగ్లీష్లో. ఫేట్ అంటే విధి, ఫేట్ అంటే విధి. విధి ఎలా జరుగుతుందో అలా జరుగుతుందండి. మన చేతిలో ఏముంది అని ఎవరైతే మాట్లాడతారో అంత విధికి వదిలిపెడతారో వాళ్ళు ఫ్యాటలిస్ట్ అంటారు ఇంగ్లీష్లో. దాన్నే ఫ్యాటలిజం అంటారు, ఫ్యాటలిజం. అందుకే నేనేమో ఫాదర్ అనేటటువంటిది ఎఫ్ఏటిహెచ్ఈఆర్, ఎఫ్ఏటి ఇస్ దేర్, అందులో నుంచి వచ్చింది ఆ పదం అనుకుంటాను. అంటే ఏమిటి, తండ్రి ఎవరు, మన యొక్క విధికి జన్మనిచ్చినవాడు గనక ఫాదర్ అని వచ్చింది అనుకుంటాను నేను అనుకుంటున్నా. మన యొక్క విధికి జన్మనిచ్చాడు కాబట్టి ఆ వ్యక్తికి ఫాదర్ అని పేరు. అందుకే దేవుడికి కూడా ఫాదర్ అని పేరు, తండ్రి అంటాం కదా. మన సొంత తండ్రిని కూడా మన తండ్రి అంటాం, ఫాదర్ అంటారు. అందుకని ఆస్తికులైన వాళ్ళు ఏమంటారు, రెండు రకాల మనుషులండి ఈ లోకంలో, ఫేటలిజమే అనేవాళ్ళు. ఏమిటి, అంతా ఆయన చూసుకుంటాడండి, మనమేం చేయక్కలేదండి, ఆయన ఆజ్ఞ ఉంటే జరుగుతుంది అంటే వీళ్ళంతా శుద్ధ ఆస్తికులని అర్థం. శుద్ధ ఆస్తికులంటే ఇంకా భగవంతుడే అన్ని, మన చేతుల్లో ఏం లేదు అనేవాళ్ళు శుద్ధ ఆస్తికులండి. రెండో రకం ఏంటంటే, అసలు ఈశ్వరుడు ఎందుకండి, మనం కష్టపడుతున్నాం, మనం చేస్తున్నాం, మనం కష్టం చేస్తే ఫలం వస్తుంది, మధ్యలో ఈశ్వరుడు ఎందుకు అనేవాళ్ళు శుద్ధ నాస్తికులు. ఎవరు వాళ్ళు? శుద్ధ నాస్తికులు అన్నమాట. దేవుణ్ణి నమ్మరు, దేవుడి వల్ల ఏం లేదు, అంతా మన చేతుల్లోనే ఉంది అనేవాళ్ళు ఒక రకం. మన చేతుల్లో ఏమీ లేదు, దేవుడి చేతుల్లోనే ఉంది అనేవాళ్ళు ఒక రకం. రెండు రకాలు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ రెండు రకాల వాళ్ల వల్ల నష్టమే సమాజానికి. శుద్ధ నాస్తికులైనా నష్టమే, శుద్ధ ఆస్తికులైనా నష్టమే. మరి ఏం కావాలండి రెండు కాకుండా అంటే, వివేకులం కావాలి. వివేకులం కావాలి మనం. వివేకులం అంటే ఏమిటి, మనిషి ప్రయత్నము ఉండాలి, ఈశ్వర అనుగ్రహము ఉండాలి. మనిషి ప్రయత్నం అంటే దీన్ని పురుషార్థం అంటాం. విధికి వదిలిపెట్టకుండా, ఆ ఈశ్వరుని మీద వదిలిపెట్టకుండా అంతా మన ప్రయత్నం ఉండాలి. ఫ్రీ విల్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పురుషార్థం అంటారు, పురుష ప్రయత్నం అనొచ్చు. కాబట్టి పురుష ప్రయత్నం ఉండాలి. అందుకని పిల్లల్ని కూడా వాడి తలరాజు ఎట్టుంటే జరుగుతుంది, మనకెందుకండి అని అనకూడదు. మనం పని చేయకుండా, మన కర్తవ్యం మనం చేయకుండా వాళ్ళ తలరాజు ఎలా ఉంది అలా జరుగుతుంది అనకూడదు ఎప్పుడు కూడా. అది ఫ్యాటలిజం అంటారు. దానివల్ల మనిషి నష్టపోతాడు, పిల్లలు నష్టపోతారు. కనుక ఈశ్వర అనుగ్రహం అనేటువంటిది కూడా ఒప్పుకోవాలి మనం. ఈశ్వరుడు ఉన్నాడు. ఒకవేళ అంతా తలరాతేనండి, మనం ఆయన చేతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్స్ని అంటే ఏమిటి నష్టం. ఇప్పుడు ఎక్కువ భాగం అలాగే కదా అంటున్నారు, ఆ ప్లానెట్సే కదండి మనల్ని నడిపించేది. అందుకని గర్భగృహం దగ్గర జనం ఉండరు, నవగ్రహాల దగ్గర ఉంటారు జనం. రెస్ట్ ఎక్కువ, మీరు ఫాస్ట్గా ప్రదక్షిణం చేయాలన్నా కూడా చేయలేరు, ఎందుకంటే రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జనానికి అందరికి భయం, మన తలరాత ఎట్లా ఉందో ఏమో, ఈ ప్లానెట్స్ అన్ని ఏం చేస్తాయో ఏమిటో. అందుకని దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి, ఒకవేళ అంతా ఈశ్వరుడి చేతిలోనే ఉంది అని అన్నాం అనుకోండి, అంటే మనకేంటి ప్రయోజనం అంటే, ఏ జరిగినా సరే సపోజ్ మనం ఏదన్నా చేసి అవతలి వాడికి, వాడి తలరాదు అట్లుంది నేనేం చేయను అంటే జరిగింది అంటాడు, అనొచ్చు కదా. చేయవలసిన హాని అంతా చేసి ఏం చేస్తాను, నా చేతిలో వాడి కట్టా రాసి పెట్టింది. కనేవాడు ఉన్నారండి, నా చేతిలో వాడి కట్టా రాసి పెట్టిందిట. ఎవరు చెప్పారు నీ చేతిలో రాసి పెట్టింది అని? అంటే ఏమిటి, అవతల వాడి తన మీద రక్షించలేయడం, తన తప్పును ఒప్పుకోకుండా అవతల వాళ్ల మీద అక్షింతలేయడం అనమాట. తను రెస్పాన్సిబిలిటీ తీసుకునే పని లేదు, ఏమన్నా చేయొచ్చు ఏమన్నా నచ్చు. అందుకని అప్పుడప్పుడు భార్య భర్తలు ఉంటారు, ఏం చేస్తాం నీ తలరాదు అది నన్ను చేసుకున్నావు అంటాడు. ఊరికి హాస్యంగా అంటున్నానండి, తమాష. అందుకే జోక్ చెప్పాను కదా. ఒకసారి ఒక ఆయన ఒక ఆవిడ అడిగింది భర్తతో, ఏమండి అమ్మాయికి తొందరగా వివాహం అయ్యేటట్టుగా సంబంధాలు చూడండి అంటే, సంబంధాలు చూస్తున్నాను కదా, టైం వస్తే అవుతుంది అని అన్నాడు ఆయన. సంబంధాలు చూస్తూనే ఉన్నా, మంచి అబ్బాయి దొరకాలి కదా అని అన్నాడు ఆయన. మంచి అబ్బాయి దొరికితే చేస్తాను అని అంటే, మంచి అబ్బాయి కోసం కనుక మా నాన్నగారు చూస్తుంటే మన ఇద్దరు పెళ్ళయ్యేదే కాదు. మా నాన్నగారు కూడా మంచి అబ్బాయి కోసం వెతుకుతూ ఉండి ఉంటే మన ఇద్దరికి పెళ్లి అయ్యేదే కాదు అంటే ఏమిటి అర్థం? అర్థమైందా? అంటే ఇంకా దానికంటే చెప్పక్కర్లేదు మీకు. ఓకే, అదేవిధంగా అవతల వాళ్ళు అక్షింత తల మీద అక్షింతలేయడం అనమాట. దీనివల్ల మనకు నష్టం జరుగుతుంది. అంటే మనం తప్పించుకోవచ్చు, ఏదో కొంచెం లాభం అనిపిస్తుందే గాని దట్ ఈస్ నాట్ ద ప్రాపర్ వే. అంత ఈశ్వరుడే చేస్తాడు అంటే దానివల్ల కొంత ప్రయోజనం ఉంది. ఏమిటి ఆ ప్రయోజనం అంటే, భగవంతుడు అన్ని మనకు కష్టాలు ఇస్తాడు, ఆయన ఎలా చేస్తే అలా జరుగుతుంది అని చెప్పి ఒప్పుకున్నామంటే మనల్ని కష్టాల్లో ముంచి నీళ్ళల్లో ఎందుకు మునుగుతామండి? శుద్ధి కావడానికి. అందుకే భగవంతుడు కూడా మనల్ని కష్టాల్లో ముంచుతాడు. ముంచి ఏం చేస్తాడంటే కష్టాల మూలంగా మనకి మంచి ఏమిటంటారు దాన్ని, అనుభవాన్ని ఇస్తాడు. ఈ కష్టాల వల్ల మనకు మంచి జీవితంలో అనుభవం వస్తుంది. ఓహో ఇట్లా అంటే ఇట్లా అని చేయకూడదని. అందుకని తమిళంలో కూడా చెప్తారు తుంబ పుడత్తిలిట్టి అని. ఎలాగైతే బంగారాన్ని కొలిమిలో వేసి కాలిస్తే బంగారం ధగధగ మెరుస్తుంది కదా, అందుకని భగవాన్ ఈస్ టేకింగ్ దిస్ పర్సన్ అండర్ ద వాటర్ నాట్ టు డ్రౌన్ బట్ టు ఫర్ క్లీన్సింగ్. సమస్యలు అనేటువంటి నీళ్ళల్లోకి పరమాత్ముడు ఎందుకు తీసుకెళ్తాడంటే వాడిని శుద్ధం చేయడానికి, వాడి మనసును శుద్ధం చేయడానికి తీసుకెళ్తాడే గాని వాడిని మునిగిపోయేటట్లుగా చేయడం కోసం కాదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. అందుకని అంతా పరమాత్ముడే చూసుకుంటాడు అనడంలో కొంత మేలు ఉంది మనకి. కానీ శాస్త్రపరంగా చూస్తే దానివల్ల దోషం. అంత పరమాత్ముడే అంటే దోషం. ఏమిటా దోషాలు? ఆరున్నాయి విషయాలు. ఆరు ఏమిటంటే, మొదటిది ఈశ్వరస్య సంసారిత్వ దోష. ఈశ్వరస్య సంసారిత్వ దోష మొదటిది. అంటే ఇప్పుడు మనం ఆ పరమాత్ముడి చేతిలో పరికరాలే అనుకుందాం, అంటే ఇన్స్ట్రుమెంట్సే మనం. ఆ పరమాత్ముడు ఎలా చేస్తే మనం అలా చేయాలి చెప్తే అంటే ఏమిటి? ఎలాగైతే ఒక డ్రైవర్ కారు నడిపేటప్పుడు కారు నడుపుతున్నాడు అంటే ఏమిటి? కారు ఏమిటి ఆయన చేతిలో? ఇన్స్ట్రుమెంట్ కదా. కారు ఒకటి, ఇన్స్ట్రుమెంట్, డ్రైవర్ నడుపుతున్నాడు. ఇన్స్ట్రుమెంట్కి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియవలసిన పని లేదు, కారుకి తెలియవలసిన పని లేదు. ఎవరికి తెలియాలి? డ్రైవర్కి తెలియాలి కదా. అంటే ఏమిటి అక్కడ అర్థం? ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా నష్టం జరిగితే కారుని ఎవరు పనిష్ చేయరు కదా. ఎవరిని పనిష్ చేస్తారు, శిక్షిస్తారు? డ్రైవర్ని. అంతే కదా. కనుక ఇప్పుడు మనల్ని కూడా అలాగే భగవంతుడు ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగిస్తుంటే, ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగిస్తున్నాడు అనుకోండి, మనకేమి హక్కు లేదు, మనకేమి పవర్ లేదు, ఆయనే చేస్తున్నాడు. అంటే ఏమిటి? ఆయన దండన అర్హుడు. దండన అర్హుడు అంటే ఏమిటి? సంసారం. ఆయనకు కూడా ప్రాబ్లం అనమాట. ఎప్పుడైతే రూల్స్ ని రెగ్యులేషన్స్ అన్ని డ్రైవర్కి ఎట్లాగైతే ఉంటాయో, అదే విధంగా పరమాత్ముడికే ఈ చెప్పే రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఆయనే ఫాలో చేయాలి. మనుషులు ఫాలో అవ్వక్కర్లేదు. ఎందుకంటే మనందరిలో చేతులు ఏముందండి? మనకు రూల్స్ రెగ్యులేషన్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఆయన కదా మనం ఉపయోగించేది. ఆయనే చదవాలి ఈ మాన్యువల్ రూల్స్ రెగ్యులేషన్ అంతా కూడా ఆయనే చదవాలి. ఎందుకంటే మనం ఇన్స్ట్రుమెంట్స్ కదా ఆయన చేతిలో. అంటే మనం రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వవలసిన పని లేదు. రోడ్లో లెఫ్ట్లో పోవాలా, రైట్లో పోవాలా అక్కర్లేదు, భగవంతుడు నడిపిస్తాడు అన్న. ఎట్లా ఉంది? ఇప్పుడు మనం కనుక ఇన్స్ట్రుమెంట్స్ అయితే భగవంతుడి చేతిలో, పరమాత్ముడు డ్రైవర్ లాగా అయితే ఎంత నష్టమో తెలుస్తా పరమాత్ముడికి. ఇది మొదటి ఉదాహరణ, సంసారిత్వ దోష అన్నారు. ఎందుకంటే ఎలాగైతే కారు పోయి యాక్సిడెంట్ అయినా కూడా డ్రైవర్నే శిక్షిస్తారో, మనల్ని ఉపయోగిస్తున్నప్పుడు మన వల్ల ఏదన్నా తప్పు జరిగితే ఎవరిని శిక్షించాలి? ఈ ఇన్స్ట్రుమెంట్స్ వల్ల వచ్చే నష్టం పరమాత్ముడికి వెళ్తుంది. అప్పుడు ఏమిటి, ఏం దోషం? ఈశ్వరస్య సంసారిత్వ దోషః. సంసారం అంటే ఏంటి? సుఖ దుఃఖాన్ని ఆయనకి ప్రాబ్లమ్స్ అనమాట. ఈశ్వరుడు కూడా ప్రాబ్లమ్స్, ఈ కారు సరిగ్గా లేదు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ సరిగ్గా లేదు, దీన్ని సరిగ్గా చేయాలి, అన్ని కష్టాలు వస్తున్నాయని చెప్పేటువంటి మొదటి దోషం. రెండవది జీవస్య అసంసారిత్వ దోష. జీవస్య అసంసారిత్వ దోష. మనం గనక పరమాత్ముడి చేతిలో పరికరాలు గనక అయితే, పరికరాలు గనక అయితే మనకు పుణ్యం పాపం అంటవు. పుణ్యము లేదు పాపము లేదు. ఇప్పుడు మనం చాకుతో కోస్తామండి, నైఫ్తో, ఆ కత్తికి ఏదైనా పుణ్యం పాపం ఉంటుందా? ఎవరికి పుణ్యం పాపం? కోసేవాడికి పుణ్యం పాపం, అంతే కదా. కాబట్టి మనకే నష్టం ఉండదు. పరమాత్ముడు కూడా మనల్ని ఉపయోగిస్తున్నాడు ఇన్స్ట్రుమెంట్ లాగా. ఉపయోగించేటప్పుడు పుణ్యం పాపం ఎవరికి వస్తుంది? పరమాత్ముడికి వెళ్తుంది. కాబట్టి నాకు సంసారం అనేటువంటిదే లేదు. సంసారం అంటే ఏమిటి? సమస్యలు లేవు, పుణ్యం పాపం లేదు. కాబట్టి ఆగామి కర్మని నేను పోగొట్టుకోవాల్సిన పని లేదు, సంచిత కర్మాన్ని నశింపజేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రారంభ కర్మ ఎగ్జాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే ఆయనే కదా ఉపయోగిస్తున్నాడు నన్ను. దోషం, ఐ హ్యావ్ నో సంసార ప్రాబ్లం ఎట్ ఆల్ అన్న. ఎందుకండి? ఆయన చూసుకుంటాడన్న. ఆయనకు సంసార దోషం, మనకు అసంసారిత్వం. జీవస్య అసంసారిత్వం, పుణ్యం పాపం ఉండవు. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? ప్రమాణం, మనం పుణ్యం పాపం ఉంది మనిషికి అని చెప్తోంది. కాబట్టి ఫ్యాటలిస్ట్ కనుక మాట్లాడితే ఎంత తలరాత ఫేట్ అని అంటే ఏమైంది? శాస్త్రానికి విరుద్ధం. కొంచెం టఫ్ టాపిక్, ట్రై టు అండర్స్టాండ్. ఈశ్వరుడు సర్వసంకల్ప అంటే సర్వశక్తివంతుడైనటువంటి ఈశ్వరుడికి ఏమో దోషాన్ని ఆపాదిస్తున్నాం. దోషం పుణ్యం పాపాలతో మిశ్రంతో పుట్టిన ఈ జీవుడికి ఏమీ లేదని చెప్తున్నాం. అంటే ఉల్టా అన్నమాట, మహాదోషం. జీవస్య అసంసారిత్వ దోష రెండు. తర్వాత మూడోది, సరే అందుకని మనం చూసారా సంకల్పం చేసుకుని ఉండేటప్పుడు ఎవరు సంకల్పం? మన ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకెందుకండి సంకల్పం? మమోపాత్త సమస్త దురిత క్షయ ద్వారా అని చదువుతాం కదా. అంటే నేను చేసిన పాపాలన్నీ పోవడానికి నేను ఈ సంకల్పం చేస్తున్నాను అంటే ఏమిటి అర్థం? ఇన్స్ట్రుమెంట్ గానే చేస్తున్నాం మనం. నేను బాధ్యుణ్ణి అని చెప్పి కదా చేస్తున్నా. నేను బాధ్యుణ్ణి, నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. మమోపాత్త సమస్త నేను చేసినటువంటి పాప పుణ్యాలన్నీ కూడా పోవాలి అని ఈశ్వరుడికి నేను ప్రీతి కోసం ఈ యొక్క పూజను చేస్తున్నాను అంటున్నాను. ఏమైంది అర్థం? నా యొక్క పుణ్యపాపాలను నేను ఒప్పుకుంటున్నాను, నేను మంచి కార్యాలు చెయ్యాలి, నేను ఇన్స్ట్రుమెంట్ కాదు. నాకంటూ పరమాత్ముడు ఫ్రీ విల్ ఇచ్చాడు, బుద్ధి ఇచ్చాడు అని ఒప్పుకుంటున్నాం అందులో మనం. మూడవ దోషం ఏమిటంటే ఈశ్వరస్య వైషమ్య దోష. వైషమ్య దోషం అంటే ఏమిటి? పార్షియాలిటీ. ఇప్పుడు ఒక్కొక్క జీవుడు పుడుతున్నాడు, పుట్టేటప్పుడు వీళ్ళందరూ పుట్టడానికి రకరకాలుగా ధనవంతులు, బీదవాళ్ళు, వ్యాధితో ఉండేవాళ్ళు, ఆరోగ్యవంతులు, అల్పాయుష్కులు, దీర్ఘాయుష్కులు, కష్టపడేవాళ్ళు, సుఖపడేవాళ్ళు, జ్ఞానవంతులు, మూఢులు, రకరకాలు ఉన్నారు కదండి. కొంతమంది ఆనందంగా ఉంటున్నారు, కొంతమంది ఏమో దుఃఖంగా ఉంటున్నారు, కొంతమంది ఏమో వాళ్ళ జీవితం అంతా కూడా సుఖంగానే ఉంటారు, కొంతమంది పుట్టుకతోనే కష్టపడుతున్నారు. మరి ఇవన్నీ ఏమిటి? ఎవరు కారణం అంటే ఆయనేనండి కారణం అంటారా? ఇందాకంతా చెప్పాం కదా, అంతా ఈశ్వరుడి చేతిలో ఉందండి, ఈశ్వరుడి కారణం అన్నాం. అంటే ఇప్పుడున్నటువంటి భేదాలన్నిటికీ కూడా ఆయనే కారణం అవుతాడా అవడా? ఆ విధంగా చూస్తే మన చేతిలో ఏముందండి? అంతా పరమాత్ముడి వల్లనే జరుగుతుంది అని అంటే వైషమ్యం, డిస్పారిటీ అంటారు. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి జీవరాశులన్నీ అనుభవిస్తున్నటువంటి తారతమ్యాలకి ఎవరు కారణం? ఈశ్వరుడు. దోషం ఆయనకి, తారతమ్యం ఉంది ఆయనకి, పార్షియాలిటీ ఉంది, పక్షపాత బుద్ధి ఉంది. కొంతమందినేమో ధనవంతులుగా పుట్టించాడు, కొంతమందినేమో రోగగ్రస్తులుగా పుట్టించాడు, కొంతమందినేమో బీదవాళ్లుగా పుట్టించాడు, కొంతమందినేమో మేధావాళ్ళుగా పుట్టించాడు, కొంతమందినేమో మేధస్సు లేకుండా పుట్టించాడు. అంత ఆయనే కారణమైతే ఇవన్నీ దోషాలన్నీ ఆయనకి వెళతాయా వెళ్ళవా? అట్లాంటి దేవుణ్ణి పూజిస్తారండి ఎవరన్నా? అట్లాంటి పక్షపాత బుద్ధి ఉన్నటువంటి, దోషభూయిష్టమైనటువంటి సృష్టిని చేసినటువంటి దాన్ని క్యాప్రీషియస్ అంటారు ఇంగ్లీష్ లో. క్యాప్రీషియస్ అంటే ఏమిటి? హింస అండ్ ఫ్యాన్స్ అనమాట. తన ఇష్టాన్ని తానుగా సృష్టి చేసినట్లు అవుతుంది. కానీ శాస్త్రం ఏం చెప్తోంది? ఈశ్వరుడు ఎప్పుడు కూడా తనకి ఇష్టానుసారంగా సృష్టి చేయడు, జీవుల యొక్క కర్మానుసారంగా సృష్టి చేస్తాడు. వీడు ఎక్కడ పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు మరణించాలి, ఎటువంటి కులంలో పుట్టాలి, ఎంత మేధస్సుతో పుట్టాలి, అన్నీ కూడా నిర్ణయించేది ఎవరు? నేను కాదు, ఆ జీవుడి యొక్క పూర్వజన్మ కర్మఫలం నిర్ణయిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. చూసారా, అంత తలరాత అంత భగవంతుడి చేతిలోనే ఉంది అంటే ఎంత నష్టమో. కాబట్టి ఇప్పుడు మనం అనుభవిస్తున్న సుఖానికి, దుఃఖానికి, శరీరానికి, మనం ఉండే వాతావరణానికి ఎవరు కారణం? మన యొక్క కర్మఫలం, మనం చేసినటువంటి పూర్వజన్మ ప్రయత్నం, అది ఇప్పుడు పనిచేస్తున్నది. సుఖం కాని, దుఃఖం కాని, పుణ్యం కాని, పాపం కాని, ఈశ్వరుడు ఎంతవరకు బాధ్యుడు? ఆయన సామాన్య కారణం మాత్రమే, ఫలదాత. అర్థమైందా? కాబట్టి ఈశ్వరస్య వైషమ్య దోష. ఎప్పుడైతే ఈశ్వరుడు అంతా ఆయనే బాధ్యుడు అని చెప్పి అంటాడు, నువ్వు నిమిత్తం మాత్రం అని చెప్పాడు కదా అర్జునుడికి, ఇంకా ఆయనే చూసుకుంటాడని అని అనుకంటే ఈ దోషం వచ్చేస్తుంది ఈశ్వరుడికి. అట్లాంటి దోషమే భూయిష్టమైనటువంటి ఈశ్వరుడిని పూజిస్తామండి, ఇష్టపడతారా మీరు? ఎవరు ఇష్టపడరు. పక్షపాత బుద్ధి ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి పూజిస్తామా ఏంటి? ఈశ్వరుడు నిష్పక్షపాతి, ఇంపార్షియల్. భగవాన్ ఇస్ ఇంపార్షియల్ అని కదా చెప్తాం. కాబట్టి ఇటువంటి వైషమ్య దోషం వస్తుంది. కాబట్టి ఆ విధి రాత తలరాత అంతా భగవంతుడే చేస్తాడు, మన చేతుల్లో ఏమీ లేదు అనేటువంటిది అంటే ఈ దోషం వస్తుంది పరమాత్ముడికి. అర్థమైందా? అందుకని మనం ఎప్పుడు ఆ మాట అనకూడదు, అంతా మన చేతిలో ఉందండి, అంతా ఆయన చేతిలో ఉంది, ఆయన చూసుకుంటున్నాడు అన్నారు అంటే ఎందుకు పెద్ద భక్తి అనుకుంటారు వీళ్ళు. భక్తి కాదు అది, దేవుణ్ణి నిందించడం. ఇట్ ఇస్ నాట్ డివోషన్. బై ద గ్రేస్ ఆఫ్ లార్డ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే పర్వాలేదు, ఆ యొక్క దేవుడి కరుణ వల్ల జరుగుతోంది, మన ప్రయత్నం మనం చేస్తామని అనాలి. మనం ఎంత చేసినా అవ్వదండి, ఆయన చేస్తేనే. అట్లా అన్నామంటే మళ్ళీ ప్రాబ్లం అని అర్థం. అంటే ఏమిటి? నీ యొక్క ప్రయత్నాన్ని నువ్వు వదిలేసేసి అంత ఆయన మీద ఆధారపడుతున్నావు. ఇది స్వార్థం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు గ్రాస్ప్ ఆల్సో. ఇట్లా దేవుని మీద నింద వేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, దేవుని మీద మోపడం అనమాట, అన్ని నువ్వు తప్పించుకోవడం అనమాట. అందుకని వైషమ్య దోష. నాలుగోది ఈశ్వరస్య నైర్ఘణ్య దోష. ఈశ్వరస్య నైర్ఘణ్య దోష. అంతా పరమాత్మనే చూసుకుంటాడు, నేను ఆయన చేతుల్లో ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నా చేతుల్లో ఏమీ లేదు అని అంటే పరమాత్ముడు నైర్ఘణ్య దోషం వస్తుంది పరమాత్ముడికి, ఈశ్వరుడికి. ఏమిటి అదంటే, తను ఇప్పుడు ఒక క్రూరమైనటువంటి పని చేస్తున్నాడు, నా చేత చేయిస్తున్నాడండి ఆయన అన్నాడు అనుకోండి, నా చేత చేయిస్తున్నాడు ఆయనని. వీడు కనుక క్రూయల్ పని చేస్తాడు, క్రూయల్ చంపడము, హింసించడము, ఏదో చేస్తాడు, చేస్తే ఏముందండి అంతా ఆయన జరిపిస్తున్నాడు, నా చేతిలో ఏముంది అన్నాడు అనుకోండి. క్రిమినల్, క్రిమినల్ అలా అంటే ఏమవుతుంది? అవతల వాడు బాధపడుతున్నాడు, చూసారా, వీడు చేయటం హింస వల్ల అవతల వాడు బాధపడుతున్నాడే అంటే ఏమిటి అర్థం? వాడి మీద దయ లేదనే కదా పరమాత్ముడికి. ఘృణ అంటే ఏమిటి? కంపాషన్. దయ, నిర్ఘృణ అంటే ఏమిటి? దయ లేకపోవడం. నిర్గుణస్య భావః నైర్గుణ్యం అంటాం. ఒకడు చీట్ చేసి ఎక్స్ప్లాయిట్ చేసి అంతా చేస్తూ ఉంటే పరమాత్ముడు వాడికి ధనం ఇస్తున్నాడండి, చాలా హెల్ప్ చేస్తున్నాడు, వాడి రాత అంతా కూడా పరమాత్ముడి చేతిలో ఉందని అనుకోండి, వాడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు ధనం? ఎంతమందిని కష్టపెట్టి ఎంతమందిని బాధ పెట్టి తెస్తున్నాడు? ఇప్పుడు వాడికి వెనక పరమాత్ముడు సపోర్ట్ చేస్తున్నాడంటే అవతల వాడి మీద దయలేదనే కదా అర్థం. నైర్గుణ్య దోషం వచ్చేస్తుంది పరమాత్ముడు, క్రియాలిటీ అన్నమాట అనేటువంటి దోషం వస్తుంది అని. అంటే కొంతమంది ఏమో బాగా ఎంజాయ్ అవుతూ ఉన్నారు, కొంతమంది ఏమో కష్టపడుతూ ఉన్నారు, ఆయనకి దయ లేదండి, అంతా పరమాత్ముడే చేస్తున్నాడు అని అన్నాం అనుకోండి. ఇప్పుడు చిన్నపిల్లలు పుట్టేటప్పుడే గర్భంలోనే చనిపోతారు, గర్భంలోనే చనిపోతారు, చిన్న వయసులోనే చనిపోతారు, ఏమి ఎదిగి ఎదగక ముందే. అలా చనిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది అసలు పరమాత్ముడికి హృదయం ఉందా, ఎందుకు చనిపోవాలి, ఈ పిల్లవాడు ఏం పాపం చేశాడు, ఇప్పుడే కదా పుట్టిన కూడా పుట్టలేదు, ఇంకా తల్లి గర్భంలోనే మరణించాడు, పుట్టిన తర్వాత కొద్ది క్షణాల్లోనే చనిపోయినాడు. మనం ఏమంటాం, ఈ సృష్టి చేసింది పరమాత్ముడే, మరణానికి కూడా పరమాత్ముడే కారణం. తల్లి శోకిస్తున్నది అక్కడ, ఆయనకి దయలేదు పరమాత్ముడికి తల్లి మీద, మరి అంతా ఆయనే కదా సూత్రధారి. ఈ బిడ్డను ఎందుకు పుట్టించాలి, ఎందుకు మరణించేటట్టు చేయాలి? ఆ తల్లి శోకిస్తూ ఉంటే పరమాత్ముడు చూస్తూ ఆనందంగా ఉంటాడా, దయలేదు ఆయనకి అని అంటాం మనం. శాస్త్రం ఏం చెప్తుంది, అలా అడగవాకు, నువ్వు కష్టంలో ఉన్నావని చెప్పి పరమాత్ముడిని నిందించవాకు. ఆ జీవుడి యొక్క కర్మఫలం అది అని చెప్తోంది శాస్త్రం. మనం గనక ముందు మాటగానే ఇదంతా ఆయన చేతిలో ఉందండి, ఆయన చేస్తుంటే జరుగుతుంది అన్నా అంటే, ఈ పసికందు చనిపోవడానికి ఆ పరమాత్ముడి కారణం అంటే ఆ పరమాత్ముడు దయాహృదయుడా నిర్దయుడా చెప్పండి. నిర్దయుడు అంటాం అంటే దయలేనివాడు. ఇష్టపడతారా మీరు పరమాత్ముడు దయలేనివాడు అనడానికి? ఇష్టపడతారా? కాబట్టి ఫేట్ అనేది ఒప్పుకోవడానికి వీల్లేదు. చూసారా, అంతా తలరాతే ఆయన రాసింది ఇదంతా అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరు రాసుకున్న తలరాతది, తన కర్మే తనే రాసుకున్నాడు జీవుడు. మనకిది తెలియక ఆ పరమాత్ముడు ఇస్తున్నాడు అని అంటాం మనం, చాలా దోషం అది. కాబట్టి నైర్గుణ్య దోషం వచ్చేస్తుంది పరమాత్ముడికి, దయలేని వాడైపోతాడు పరమాత్ముడు. కానీ పరమాత్ముడు ఎటువంటి వాడు, అపార కరుణా సముద్రుడు అని చదువుతాం కదా స్తోత్ర అష్టోత్రమాలలో. కాబట్టి మనం చెప్పేదానికి, స్తోత్రం చేసేదానికి, భగవంతుడిని నిందించడానికి సంబంధమే ఉండదు. ఆయనకి కరుణే లేదండి, నాకు అన్ని కష్టాలే ఇస్తున్నాడు అంటాం. అపర అనంత కరుణా సముద్రుడు అని చెప్పి అంటాం. కాబట్టి మనం మాట్లాడే మాటకి, మనం అర్థం చేసుకున్న దానికి, మనం చేసే పనికి సంబంధం ఉండాలి. నాలుగైపోయినాయి. ఐదోది ధర్మశాస్త్ర వైయర్థ దోష. ధర్మశాస్త్ర వైయర్థ దోష అంటే ఏమిటి? ఇప్పుడు పరమాత్ముడే అంతటికీ కారణం అంటే, ధర్మాన్ని ధర్మశాస్త్రాన్ని చదవవలసింది ఎవరండి? పరమాత్ముడే. ఆయన చేసినటువంటి ధర్మసూత్రాల్ని ఆయనే చదువుకోవాలి. ఎట్లా ఉంది, దే విల్ బికమ్ రిడండెంట్. పరమాత్ముడికి ధర్మశాస్త్రం చదవాల్సిన అవసరమా? ఆయన కూడా ధర్మశాస్త్రం చదువుకునేటట్లయితే ఆయనేం పరమాత్ముడండి? కనుక ధర్మశాస్త్రం పెట్టింది మన కోసం, పరమాత్ముడి కోసం కాదు. ఈ విషయం తెలుసుకోవాలి. ధర్మశాస్త్ర వైయర్థ దోష వస్తుంది మనం గనక ఫ్యాటరలిస్టిక్ గా ఉంటే, తలరాత విధిరాత అంటే ఈ దోషం వస్తుంది. అందుకని ఉదాహరణ చెప్తాను కదా, ఇప్పుడు కారు చదవాలా ట్రాఫిక్ రూల్స్, డ్రైవర్ చదవాలండి? డ్రైవర్ చదవాలి. మనమేమో కార్ లాగా ఇన్స్ట్రుమెంట్స్ భగవంతుడి చేతిలో, ఆయనేమో డ్రైవర్ లాగా మనల్ని ఉపయోగిస్తున్నాడు. ఉపయోగిస్తున్నాడు ఇది ట్రాఫిక్ రూల్స్ అని ధర్మశాస్త్రం అంతా ఎవరు చదవాలండి? పరమాత్ముడు చదవాలి. చూస్తుంది మనం చదవక్కర్లేదు, మనకి సంబంధమే లేదు. మోరల్ సైన్స్ క్లాస్ అక్కర్లేదు, వాల్యూస్ అక్కర్లేదు, సత్యం వధ ధర్మం చర అక్కర్లేదు. మనమేమో సత్యం వధ చేస్తాం. అందుకని మనుషుల్లో ఏమొచ్చేస్తుంది? నిర్లిప్తత వస్తుంది, ధర్మాన్ని వైలేట్ చేసేస్తారన్నమాట. అది దోషం సమాజానికి. ఐదైపోయినాయా? ఆరవది ఏంటంటే మోహ అభావ. జీవస్య మోహ అభావ. ఒక ఇన్స్ట్రుమెంట్కి దానికి కన్ఫ్యూషన్ కానీ ఫ్రీ విల్ కానీ. ఇప్పుడు నేను ఈ క్లిప్ను ఉపయోగిస్తున్నాను అనుకోండి, దీనికి ఏమన్నా ఉందా ఫ్రీ విల్? నేను వద్దు, నేను స్వామిని చేతిలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను ఇక్కడే ఉంటాను అంటుంది అది. లేదు, స్వామిని తీసుకుంటే బాగుండని అనుకుంటుందా? దానికి ఏమైనా ఛాయిస్ ఉందా దాని నిర్ణయంలో? ఈ మైక్కి ఏమైనా ఛాయిస్ ఉందా? నేను ఇప్పుడు పనిచేయాలి, ఇప్పుడు పనిచేయకూడదు అని ఏమైనా ఛాయిస్ ఉందా? ఫ్రీ విల్ లేదు, ఛాయిస్ లేదు. ఫ్రీ విల్ ఛాయిస్ లేకపోతే ఏమిటి అర్థం? డెసిషన్ తీసుకునే పని లేదు. 7:30 కాగానే నేను మూసేసుకుంటాను, నేను శబ్దం ఇవ్వను అంటుందా మైక్? ఇట్ కెనాట్ డూ ఎనీ డెసిషన్. డెసిషన్ తీసుకునేది ఎవరు? డెసిషన్ తీసుకునేది నేను. ఇక్కడ స్విచ్ ఆపితే ఇది ఆగిపోతుంది. అందుకని దానికి ప్రయత్నం చేయవలసిన పని లేదు, దానికి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఛాయిస్ లేదు. ఛాయిస్ ఎందుకు లేదంటే ఫ్రీ విల్ లేదు. ప్రయత్నం తనకంటూ పురుషార్థత లేదు కదా. ఇప్పుడు స్వామి నా ముందు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు కొంచెం పుణ్యం వస్తుందని చెప్పి అనుకుంటుందా ఏమిటది? పొలిటీషియన్లు అందరూ తిట్టుకుంటూ ఉంటే దానికన్నా దోషం వస్తుందా ఏమిటి? దానికి ఫ్రీ విల్ లేదు, ఛాయిస్ లేదు, డెసిషన్ లేదు, ఏమీ లేదు. కనుక మోహము లేదు, డెల్యూషన్ కూడా లేదు, డెల్యూషన్ కూడా లేదు. ఇప్పుడు మనం కూడా అలాగే ఇన్స్ట్రుమెంట్స్ లాగా అయిపోతే ఏమవుతుంది? మనం కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్ లాగే అయిపోయినాం అనుకోండి, ఏమవుతుంది? మనకు డెసిషన్ లేదు, మోహం లేదు, ఛాయిస్ లేదు, ఫ్రీ విల్ లేదు, ఏమీ లేదు. అంటే వీఆర్ ఆల్సో ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్. ఎందుకంటే డెల్యూజన్ ఎక్కడ వస్తుంది? డెసిషన్ తీసుకోవడంలో వస్తుంది ప్రాబ్లం. డెసిషన్ తీసుకునే ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ఫ్రీ విల్ ఉంది, ఛాయిస్ ఉంది. ఇది చదువుదామా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుందామా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందామా, లేకపోతే ఈ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి బాగుందా, ఈ ఉద్యోగం చేద్దామా, ఆ ఉద్యోగం చేద్దామా, ఎందులో శాలరీ వస్తుంది. ఇంత డెసిషన్ చేసుకోవడంలో ఎంత కన్ఫ్యూషన్ మనకి, ఎంత డెల్యూషన్ ఉంది మనకి. మనం కనుక ఇన్స్ట్రుమెంట్స్ అయితే భగవంతుడి చేతిలో, మనకి ఈ డెల్యూషన్ ఉండకూడదు కదా. మరి మనకి ఇక్కడ డెల్యూషన్ ఉన్నదంటే కారణం ఏమిటి? మనకు ఫ్రీ విల్ ఉందని అర్థం, ఛాయిస్ ఉందని అర్థం. నిర్ణయం తీసుకునేది ఇది తప్ప, ఇది రైటా, ఏది చేయాలి ఏది చేయకూడదని చెప్పి పొద్దున్న లేచినప్పటి నుంచి ఇదే కదండి మన సమస్య. మనం కనుక ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకి సమస్య ఉండకూడదు కదండి. మనం కనుక ఆయన చేతిలో ఇన్స్ట్రుమెంట్స్ అయితే మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు. ఆయన కదా నిర్ణయం చేసేది. వదిలిపెట్టి ఊరుకుంటున్నామా? తలకాయ బద్దలు చేసుకుంటాం ఒక్కొక్కసారి, తల బద్దలు చేసుకుంటామండి. ఏమిటి, ఏ డెసిషన్ తీసుకోవాలి? కొంతమంది ఉద్యోగానికి అప్లై చేస్తారండి, ఇక్కడ కొంచెం 5,000 జాస్తి ఎక్కువ ఉంటుంది, ఇంకో ఉద్యోగంలో 5,000 తక్కువ ఉంటుంది. సరిగ్గా ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్, అక్కడ అపాయింట్మెంట్ లెటర్ ఒకేసారి వస్తాయి. కొన్ని అలవెన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇందులో. ఈ రెండు కాకుండా ఇంకొక చోట నుంచి కూడా వస్తుంది ఇంటర్వ్యూ, వస్తే అన్ని ఒకేసారి వస్తాయి. ఇంకా వాళ్ళ చూడాలి, వాళ్ళ ఆ టైంలో వాళ్ళ కన్ఫ్యూషన్, ఇంత కన్ఫ్యూషన్ అనమాట. అంటే ఏమిటి, మనకి ఛాయిస్ ఉంది, ఫ్రీ విల్ ఉంది, అనుభవిస్తున్నాం కదా మనందరం ఇప్పుడు. ఇదంతా మన ఇన్స్ట్రుమెంట్స్ మనం పరమాత్ముడి చేతిలో అని గనక అంటే మోహ అభావ అయిపోతుంది. జీవస్య మోహ అభావ. కనుక ఇది కూడా తప్పే. కాబట్టి జాగ్రత్త ఆలోచించండి, బాగా అర్థం చేసుకోవాల్సిన సబ్జెక్ట్. ఇది నిమిత్త మాత్రం అంటే మన ఇన్స్ట్రుమెంట్స్ కాదు, నీ యొక్క ప్రయత్నాన్ని కూడా అవసరం. దాన్ని ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ వి మే అబ్యూజ్ దట్ వర్డ్. నిమిత్తం మాత్రం అంటే చాలా మంది ఏం చెప్తున్నాడు ఆయన అండి అంటే ఆయన చేతిలో ఉంది అంటున్నారని చెప్పి అంటాడు. ఇప్పుడు అర్జును కూడా అదే అంటే నా చేతిలో ఏం లేదు, బాణం యుద్ధం, నేను యుద్ధం చేయను అంటే ఏమవుతుంది? అందుకని ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే నిమిత్త మాత్రం అంటే కర్మఫలాన్ని నాకు వదిలిపెట్టేసి నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అన్నాడు. యూజ్ యువర్ ఫ్రీ విల్, యూజ్ యువర్ ఛాయిస్, యు ఆర్ ఏ క్షత్రియ, ఫైట్ అంతే. అది అర్థం. అర్థమైంది అనుకుంటాను, అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ నెమరు వేసుకోండి, అర్థమవుతుంది. తర్వాత శ్లోకం 34వ శ్లోకం.
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ మయా హతాం స్వం జహి మాం యథిష్ఠాః. యుద్ధస్య జేతాసి రణే సపత్నాన్.
ఇంత చెప్పిన తర్వాత కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, త్వం జహీన్, నీవు వీళ్ళందరినీ చంపవలసినది. ద్రోణం చ భీష్మం చ, ద్రోణుణ్ణి భీష్ముణ్ణి కూడా నువ్వు సంహరింపవలసినది అని అన్నాడు. ద్రోణుడు అంటే సామాన్యుడు కాదండి, ధనుర్వేద విద్యలో ఆరితేరినటువంటి వాడు, భీష్ముడు పరశురాముణ్ణి జయించినటువంటి వాడు, వీళ్ళందరినీ నువ్వు సంహరించవలసినది అని చెప్పి పరమాత్ముడు జహి అంటే ఏమిటి, కమాండ్మెంట్, ఆజ్ఞ ఇస్తున్నాడు వీళ్ళందరినీ చంపవలసినది. పరమాత్ముడు ఆజ్ఞ ఇస్తే వ్యతిరేకించొచ్చా? ఆయనకు తెలుసు ఏం చెయ్యాలి అనేటువంటిది. త్వం జహి భీష్మంచ ద్రోణంచ జయద్రథాలతో, జయద్రథుడు అంటే ధృతరాష్ట్రుడి యొక్క కూతుర్ని చేసుకున్నవాడు, దుశ్శల ఆయన కూతురు పేరు. దుశ్శల అని దుస్తుని వస్తుంది, దుశ్శల, దుశ్శాసన, దుర్యోధన, దుశ్శల ధృతరాష్ట్రుడి కూతురు అంటే ఏమిటి, ధృతరాష్ట్రుడి అల్లుడు జయద్రథుడు, ఆయన్ని కూడా చంపేసేయి అన్నాడు. జయద్రథుణ్ణి కూడా చంపేసేయి అన్నాడు. అంతేకాదు కర్ణం అంటే కర్ణుణ్ణి కూడా, ఇంద్రుడి కవచకుండలాలతో పుట్టినవాడు, ఇంద్రుడి యొక్క శక్తి ఉంది, పవర్ ఉంది కర్ణుడికి, సూర్య అంశంతో పుట్టినవాడు కర్ణుడు, అటువంటి కర్ణుడిని కూడా చంపేయమంటున్నాడు. ఎవరా కర్ణుడు? కుంతి పుత్రుడు, సొంత సోదరి పుత్రుడు. కానీ కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి వాళ్ళందరూ కూడా సంహ అంటే మరణం పొందడానికి అర్హులు అని అర్థం. అది తథా, అదేవిధంగా అన్యాన్ అపి యోధవీరాన్, అన్యాన్ యోధవీరాన్ అపి జహి అంటే దుర్యోధనుణ్ణి కూడా, మిగతా ఏ రాజులందరూ ఈ అధర్మం వైపు కౌరవుల వైపు సహాయం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు సంహరించవలసినది అన్నాడు. చెప్పి హతాన్ అన్నాడు. అది ఒక పదం చూడండి మళ్ళీ, వారియర్స్ అంటే ఏమిటి, హతాన్ అంటే మయా హతాన్, ఎవరైతే నా చేత చంపబడినారో, అది వీళ్ళందరూ నా చేత చంపబడినారు, ముందుగానే నువ్వు ఇప్పుడు నీ యొక్క బాణాన్ని ఉపయోగించి చంపవలసినది అంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఆ యొక్క కార్యాన్ని అర్జునుడు చేయాలి, అందుకని అర్జునుడి చేత చేయించడం పరమాత్ముని యొక్క కర్తవ్యం లేదు అక్కడ. అందుకని మయా హతాన్, నా చేత చంపబడిన వాడని నువ్వు చంపవలసినది అన్నాడు. మా వ్యతిష్టాహ, నువ్వు భయపడవలసిన పని లేదు. వ్యత్ అంటే భయపడటం, మా వ్యతిష్టాహ అంటే నువ్వు భయపడవలసిన పని లేదు, భయపడవద్దు, భయపడకుండా యుద్ధం చేయవలసినది, యుద్ధస్వ, యుద్ధం చేయవలసినది. యుద్ధం చేసి ఏం చేయాలి, సపత్నాన్ రణే జేతాసి, సపత్నాన్ అంటే నీ యొక్క శత్రువులను యుద్ధంలో జయించవలసినది. శత్రువులను యుద్ధంలో జయించవలసినది. జీ ధాతు జేతాసి సం జేతాసి అంటే నువ్వు నువ్వు జయించవలసినది వాళ్ళని అని అన్నాడు. అంటే ఏమిటి, నీకు జయం కలగబోతుందని చెప్పేశాడు పరమాత్మ, ఇంకా భయపడవలసిన పని లేదు, ష్యూరిటీ ఇచ్చేశాడు. తర్వాత శ్లోకం 35వ శ్లోకం.
సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటీం నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీత భీత ప్రణమ్య
సంజయుడు చెప్తున్నాడు ఏమని, ఏతద్ వచనం శ్రుత్వా ఈ విధమైనటువంటి మాటలు విని, కృష్ణ పరమాత్ముడి నుంచి మాటలు విని, ఎవరి మాటలు, కేశవస్య కృష్ణ పరమాత్ముడి యొక్క మాటలు, వచనం అంటే మాటలు విని, కిరీటి అంటే అర్జునుడు వేపమానః వణుకుతున్నాడు, వణికిపోతున్నాడు అర్జునుడు, నమస్కృత్వా నమస్కరించి, ప్రణమ్య చేతులతో నమస్కరించడమే కాదు సాష్టాంగ నమస్కారం చేసి, భీత భీతః భయం భయంతో, చాలా భయంతో అనమాట తిరిగి తిరిగి నమస్కారం చేస్తున్నాడు అనమాట. ఏమని, సగద్గదం, సగద్గదం అంటే గద్గదమైన స్వరంతో, కంపించుతున్నటువంటి స్వరంతో, కృష్ణం ఆహా కృష్ణుడికి రాబోయే మాటలు చెప్తున్నాడు, కృష్ణుడితో చెప్తున్నాడు. ఏమని, భూయ ఏవ కృతాంజలి, మళ్ళీ ఇంకొకసారి నమస్కరించి రెండు చేతులు జోడించి, కృత అంజలి అంటే చేతులు జోడించి తిరిగి నమస్కారం చేసి, సాష్టాంగ నమస్కారం చేసి, తలతో నమస్కరించి, తలను వంచి చేతులు నమస్కారం చేసి, చూసారా చేతులు కలపడం ఒక నమస్కారం, కొంతమంది తల వంచరు అంటారు, చేతులు నమస్కారం చేసి తల వంచితే అది డబుల్ ఫలం, ఇంకా ఇలా కాకుండా సాష్టాంగ నమస్కారం చేస్తే ఇంకా ఎక్కువ ఫలం. ఇక్కడ మూడు చెప్పాడు పరమాత్మ సంజయుడు, అర్జునుడు చేతులు జోడించాడు, తలను వంచాడు, సాష్టాంగ నమస్కారం చేసి చేసి భయం భయంతో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మునితో. ఏమని చెప్తున్నాడు వచ్చే వారం చూస్తాం.
ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.